కృష్ణ పరమాత్మ కూడా చెప్పారు 5వ అధ్యాయంలో నిరగ్నిహీన చ అక్రియః వైదిక కర్మను వదిలిపెట్టడం కాదు అర్జున సన్యాసం అంటే, ఇచ్చిన బాధ్యతలు డ్యూటీలు వదిలిపెట్టడం కాదు సన్యాసం అంటే. నిజమైన సన్యాసం కర్తృత్వ సన్యాసం. కర్తృత్వ అభిమాన నేను చేస్తున్నాను అనే అభిమానాన్ని అది వదలడం మహా కష్టం. అది ఉండడం వల్లనే నీకు సంసారం దుఃఖానికి కారణమని శాస్త్రం చెప్తుంది. కనుక ఆ అభిమానాన్ని కొంచెం కొంచెంగా వదిలిపెట్టు అన్నాడు. అభిమానం ఎట్లా వదిలిపెడతామండి? వాటి మీద రాగం ఉంటుంది మనకు, అది ఎలా వదిలిపెడతామంటే అనురాగం అంటారు. రాగము దానికి ఒక ఉపసర్గ చేర్చుకోవాలను అనురాగము అన్నారు. ఈ అనురాగం అనేటువంటిది చిన్న చిన్నగా తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి? దాని యొక్క స్వరూపాన్ని తెలుసుకొని అనాత్మ యొక్క బలహీనత, దాని అనిత్యత్వము, దానికి ఉన్నటువంటి దోషాలు అవన్నీ తెలుసుకోవాలి. దేహ నిందా ప్రకరణం అని ఒక ప్రకరణం ఉంది, బోధ కుసుమాకరం అని ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో దేహ నిందా ప్రకరణం అని మొదటి ప్రకరణం ఉంటుంది. అది చదివితే అసలు చదవలేదు మామూలుగా, అది అట్లా ఉంటుంది. అది దేహ నిందా ప్రకరణం. దాని యొక్క పరిమితి తెలుసుకోవడం, అనాత్మ యొక్క పరిమితి, దాని లిమిటేషన్స్ తెలుసుకుంటే చిన్న చిన్నగా నీకే అనురాగం పోతుంది. ఇది వివేకం అంటారు. అందుకే ఇక్కడ చూడండి మనకు వివేకం అన్నారు. పంచకోశం అనాత్మ, దాని నుంచి విలక్షణమైనది ఆత్మ. పంచకోశ విలక్షణ ఆత్మ అని మొదటి లక్షణం చెప్పారు. పంచకోశ విలక్షణ ఆత్మ అనేది మొదటి లక్షణం చెప్పారు మనకు. రెండవ లక్షణం గుహానిహితం ఆత్మ అని చెప్పారు. రెండవ లక్షణం. మూడవ లక్షణం ఆత్మత్వం చెప్పారు. ఆత్మత్వం అంటే ఆత్మస్వరూపం, దాని యొక్క లక్షణం చెప్పారు. తర్వాత ఇంకా రెండు మూడు శ్లోకాల తర్వాత నాలుగో లక్షణం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని మళ్ళీ మొదట చెప్పిన దాన్ని వివరిస్తారు. మొదట హింట్ ఇచ్చారు మనకు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని, దాన్ని విడమరిచి చెప్తారు మళ్ళీ. ఇవన్నీ లక్షణాలు. వీటి మీద మనస్సును కేంద్రీకరించు, పంచకోశాల మీద మనస్సుని విముఖం చేయి, చిన్న చిన్నగా ఉపయోగించుకుంటూనే అభిమానం తగ్గించు. నేను నాది అనే అభిమానం తగ్గించు. అది పరిత్యాగే అంటే అర్థం ఇక్కడ. మనకి అందుకనే పదాలను సరిగ్గా అన్వయం చేసుకోవడం చాలా ముఖ్యం. పరిత్యాగే ఏం చేయాలప్పుడు? అది తొలగించడం వలన సాక్షి బోధ అవశేషత అన్నారు. సాక్షి చైతన్యం మిగిలి ఉంటుంది. ఇవన్నీ సాక్ష్యం. సాక్షి మీన్స్ చూసేవాడు, తెలుసుకునేవాడు, పంచకోశాలను తెలుసుకునేవాడు. అన్నమయ కోశం తెలుసుకుంటున్నాం, ఎవరి కోశాన్ని వాళ్ళు తెలుసుకుంటున్నారు, ప్రాణమయ కోశాన్ని తెలుసుకుంటున్నాం, మనోమయ కోశాన్ని తెలుసుకుంటున్నాం, విజ్ఞానమయ కోశాన్ని తెలుసుకుంటున్నాం. తెలుసుకునేవాడు తెలుసుకునేదానికంటే వేరు కనుక నేను తెలుసుకునేవాడిని సాక్షి. అన్నమయ కోశం ప్రాణమయ కోశం కాదు, ప్రాణమయ కోశం మనోమయ కోశం కాదు, మనోమయ కోశం విజ్ఞానమయ కోశం కాదు. అవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ అంటారు. ఒకదాని నుంచి ఒకటి వ్యావర్తకం. వ్యావర్తకం అంటే అన్నమయ కోశం చేసే పని మనోమయ కోశం చేయదు, మనోమయ కోశం చేసే పని అన్నమయ కోశం చేయదు. అన్నమయ మనోమయాలు చేసేది ప్రాణమయం చేయదు, ప్రాణమయం చేసేటటువంటిది విజ్ఞానమయం చేయదు. వాటి వాటి పనులు వాటి వాటికి ఉన్నాయి. ఒకటి ఒకటికి భేదం ఉంది, వ్యత్యాసం ఉంది, దాన్ని వ్యావర్తకం అంటారు. ఈ ఐదు కోశాల యందు తెలుసుకుంటున్నాను నేను, నాకు తెలుసు నాకు తెలుసు అనేవాడు మారటం లేదు. అనువృత్తం, దాన్ని అనువృత్తం అంటారు. అన్వయ వ్యతిరేక అంటారు. అవన్నీ వ్యతిరేకం, ఒకదానికి ఒకదానికి ఎక్స్క్లూజివ్ అంట, నాట్ ఇంక్లూజివ్ బట్ ఎక్స్క్లూజివ్. వ్యావర్తకం, నేను సాక్షిని తెలుసుకునేవాడిని, ఒక్కొక్క కోశాన్ని అన్నింటిలోనూ నేను సాక్షిని, ప్రతిదాన్ని తెలుసుకుంటున్నాను, నేను అనుభవిస్తున్నాను, ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఆ కోశాన్ని. ఆ సాక్షిలో ఏమన్నా మార్పు ఉందా? సాక్షిలో ఏం మార్పు లేదు. అందుకనే అనువృత్తం అంట, ఇన్ హియర్స్ ఐ ది విట్నెస్ కాన్షియస్నెస్ అండ్ ఇన్ హియర్స్ ఇన్ ఎవ్రీ కోశ, ప్రతి కోశము నందు నేను సాక్షినైన నేను అనువర్తకం. వ్యావర్తక పంచకోశాలలో నేను అనువర్తకంగా ఉన్నాను. ఉన్నామా లేదా? మార్పు లేదు అందులో, సాక్షిలో మార్పు లేదు, కోశాలలో మార్పు ఉంది. కనుక వ్యావర్తక అనువర్తక భేద అస్తి, తస్మాత్ అహం సాక్షి ఏకసార నిత్యముక్త బుద్ధ స్వరూప సర్వదా అస్మి. ఇట్లా విచారణ చేయాలి. ఇప్పుడు చెప్పాం కదా మనం, తెలుసుకున్నాడు విన్నాడు, దీని మీద చింతన చేయాలి. ఎందుకు పంచకోశాలు నేను కాదు, అవి ఎందుకు కాదు అంటే అవి ఒకప్పుడు ఉంటాయి ఒకప్పుడు ఉండవు, నిద్ర సమయంలో ఏదీ లేదు, గుర్తు లేదు, కలగనేటప్పుడు కూడా ఈ శరీరం గుర్తులేదు, మరొక శరీరం చూస్తాం. ఈ శరీరమా గుర్తుంటుంది, కలలో ఉండదు కదా వేరే శరీరం. కాబట్టి అది అనిత్యం. అనిత్యమైనటువంటి శరీరాలు, పంచకోశాలు, ఇవన్నీ కూడా అనాత్మ. ఏది ఏది అనిత్యం, యత్ యత్ అనిత్యం, తత్ తత్ మిథ్య అనిత్యత్వాత్ ఘటవత్ అన్నాడు. పాటు కొండ అనేటువంటిది అనిత్యం కదా, అనిత్యం అంటాం. కనుక ఏది అనిత్యమో అవన్నీ మిథ్య అని తెలుసుకో. పంచకోశాలు అనిత్యం, ఇలా విచారణ చేయాలి. విచారణ ఎలా చేయాలండి అంటే ఇలా చేయాలి. అది చేయగా చేయగా మనకు నిష్ఠ ఏర్పడుతుంది ఆత్మయందు, అనాత్మయందు అభిమానం తగ్గుతుంది. అట్లా పరిత్యాగం చేయాలి. శరీరం మీద, మనస్సు మీద, ప్రాణం మీద, కుటుంబం మీద, పిల్లల మీద జుగుప్స పెంచుకోకూడదు. మన శాస్త్రం సరిగ్గా చదవకపోతే జుగుప్స పెరుగుతుంది, కోపం పెరుగుతుంది వాళ్ళ మీద. ఈ ప్రపంచం మీద కోపం పెరిగి కళ్ళు మూసుకొని ఇట్లా తిరుగుతాం ప్రపంచం నుంచి. శాస్త్రం ప్రపంచం నుంచి తిరగమని చెప్పదు, కుటుంబ సభ్యుల నుంచి విముఖం కమ్మని చెప్పదు. వివేకంతో నువ్వు అందులో ఉంటూనే అది నీలో ఉండకూడదు, నువ్వు అందులో ఉండొచ్చు కానీ అది నీలో ఉండకూడదు, అది వివేకత. శాస్త్రం చదవకుండా ఇలా వింటూ ఉన్నానుకోండి, ఎవరన్నా ఇక నాలుగు మాటలు చెప్పారు, ఎక్కడో కాస్త చెప్పి ఉపన్యాసం విన్నాను, ఇంకా నేను ఇంట్రావర్ట్ అయిపోతాను. ధ్యానం చేసి చేసి ఒక ఆవిడ చాలా ఏదో సెంటర్స్కి వెళ్తారు, ధ్యానాలు చేస్తారు, ఇంక ఇంటెన్స్ ధ్యానంలో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి వెళ్ళిపోయి చివరికి భర్త అంటే కోపం, భర్త అంటే జుగుప్స, పిల్లలంటే జుగుప్స, తర్వాత బాడీ అంతా ఎలర్జీ స్టార్ట్ అయింది, ఇచ్చింగ్ స్టార్ట్ అయింది, ఒక రకమైనటువంటి డైలమాలోకి వెళ్ళిపోతారు అన్నమాట వాడు, కన్ఫ్యూషన్ ఏర్పడుతుంది. ఇలా చాలామంది ధ్యానాలు చేసి రకరకాల సమస్యలతో బాధపడుతుంటారు. కనుక మనం శాస్త్రం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది చూసాం శాస్త్రంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక్కొక్కసారి సరిగా చదవకపోవడం వలన, సరిగా అవగాహన, గురువు యొక్క మార్గదర్శనం లేకపోవడం వలన వాళ్ళకు వాళ్ళే కొన్ని కొన్ని ఊహించుకొని బయటకు అడిగితే ఏమనుకుంటారు అని చెప్పి వాళ్ళకు వాళ్ళే నిర్ణయాలు తీసుకొని రకరకాలైనటువంటి ఫైనల్ కన్క్లూషన్కి వచ్చేస్తారు. అదే సత్యం అనుకుంటారు, అది చాలా ప్రమాదం. ఒక ప్రమాదం ఏంటంటే ముఖ్యమైనది, ఎందుకంటే పరిత్యాగం అంటే ఏమిటి చెప్తున్నాను ఇక్కడ, ఆత్మ అని తెలుసుకున్న తర్వాత ఈ దేవుడు ఇవన్నీ మిచ్చ కదండి. నామరూపం చెప్తాం ఒకసారి క్లాసులో, ఇంటికి వెళ్ళి ఫోటోలన్నీ తీసేస్తాను. పరమాత్మ నామరూపాలు మిథ్య అని చెప్తుంది శాస్త్రం. అది నీకు ఉపాసన కోసం పెట్టాను అనగానే ఇంట్లో ఫోటోలు తీయమని చెప్పాను. భగవంతుని ఫోటోలు తీయటం, దేవుణ్ణి ఆరాధించకపోవటం, గుడికి వెళ్ళకపోవటం, ఇట్లాంటివన్నీ చేయడం మొదలు పెడతాను. చాలా ఉంది. నౌ ఐఎమ్ స్పిరిచువల్, ఐఎమ్ నాట్ రిలీజియస్ అంటారు. ఎంతటి మూర్ఖత అంటే అది. ఇంకా గుడికి వెళ్తున్నావా నువ్వు? ఇంకా పూజలు చేస్తూనే ఉన్నావా? వేదాంతం చదువుతున్నావా? అడగడంలో చూసిన పద్ధతి, ఇంకా వేదాంతం చదివితే కూడా గుడికి వెళ్తున్నావా అంటే ఏమిటర్థం? వేదాంతం చదువుతున్నాను కాబట్టి ఇప్పుడు బాగా అర్థం చేసుకుని గుడికి వెళ్తున్నానని చెప్పాలి. ఇంతకుముందు అర్థం కాకుండా వెళ్ళాను గుడికి, ఇప్పుడు బాగా అర్థం చేసుకొని గుడికి వెళ్తున్నాను, కృతజ్ఞత చెప్పడానికి వెళుతున్నాను అని చెప్పాలి. అర్థమైందా? నేను పూజ చేసే పని లేదు, పురస్కారాలు చేసే పని లేదు, హాయిగా ఉంది, పండగలు ఇవన్నీ చేయాల్సిన పని లేదు. మేమంతా వేదాంతులు అండి, వేదాంతులు. పిల్లల కోసం చేయాలి. నువ్వు వేదాంతివే, నువ్వు నమ్మిన విషయం సత్యమే. అయినప్పటికీ నువ్వు సమాజంలో ఉన్నావు, కుటుంబంలో ఉన్నావు, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మార్గదర్శనం కోసం ఎద్యదాచరతి శ్రేష్ట దత్తదేవ ఇతరేవ జనాహ అన్నారు కృష్ణ పరమాత్మ. ఆ కృష్ణ పరమాత్మ మాట నీ చెవిలో నుంచి ఎక్కడికి పోయింది? విన్నావు కదా, అది గ్రహించకుండా ఎందుకు వదిలిపెట్టావు? అంటే సెలెక్టివ్ అమ్నీషియా అంటారు దీన్ని. తనకిష్టమైన దాన్ని తీసుకుంటాడు. గురువు గారు చెప్పేటప్పుడు కూడా ఆ శిష్యులు సామాన్యులా, వాళ్ళకి ఇష్టమైన మాటలు వచ్చినప్పుడు ఇట్లా వింటారు. ఇంకొకటి ఏదన్నా వాళ్ళకి ఇష్టం కాని వచ్చినప్పుడు తండ్రి మూసుకుంటారు. ఇది మనకు కాదు, గురువు నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట అక్షర లక్ష్యం. దాన్ని గ్రహించగలిగిన శిష్యుడు దొరకడం చాలా కష్టం. ఎందుకంటే గురువు నోట్లో నుంచి వచ్చే మాట ఒక్కటి కూడా వ్యర్థం కాదు, అది శాస్త్ర ప్రమాణంతో కూడినది అని శ్రద్ధ ఉన్న శిష్యుడు ఎప్పుడు కూడా అలాంటి ఆలోచనలు చెయ్యడు. అందుకని సంప్రదాయ గురువుల దగ్గర చదవడం చాలా చాలా అవసరం. పరిత్యాగం అనగానే నాకు ఇంకా వైరాగ్యం రాలేదండి, ఉన్న వైరాగ్యం చాలమ్మా, వైరాగ్యం రాలేదు కానీ పెళ్ళికి వెళ్ళేటప్పుడు తెల్ల చీర కట్టుకొని పోవడం వైరాగ్యం ఉంటే, పెళ్ళికి వెళ్ళేటప్పుడు పట్టు చీర కట్టుకొని మంచి మంచి ధగధగ మెరిసిపోయి ఆభరణాలు పెట్టుకొని వెళ్ళు, వేదాంతివే. అయితే మాత్రం ఎక్కడికి వెళ్ళేటప్పుడు అట్లా వెళ్ళాలి. లేదండి, నేను ఇవన్నీ వదిలిపెట్టేశాను, షాపింగ్ కూడా వెళ్తాను లేదన్నా. ఇవన్నీ మిట్ట వేదాంతం అంటారు దీన్ని. యూఆర్ మోర్ డేంజరస్ టు ద సొసైటీ. నువ్వు వేదాంతం చదవకపోయినా మంచి కర్మ నమస్కారం వదిలిపెట్టు అంటాం. ఎక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడికి అట్లా వెళ్ళాలి. వేదాంతం నీ కోసం, నీ మనసు కోసం అంతేగాని వేషం బయటకు చూపించడం కోసం. వ్యవహారంలో వ్యవహారంలోగానే ఉండాలి. గుడికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాలి, వివాహానికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఏ వస్త్రం ధరించి వెళ్ళాలి అనేది ఒక నియమం ఉన్నది. నీకు అది ఇది కాదు, తెల్ల చీరలు అంటే ఇప్పుడు ఎక్కడైనా ఆశ్రమంలో పోయి ఉండు. అర్థమైందా? గృహస్థులు మరీ జాగ్రత్తగా ఉండాలి. వేదాంతం మీకు చెప్తున్నామంటే మేమే మాకు బక్కు బక్కు అంటుంది లోపల. గృహస్థులకి చెప్పేటప్పుడు ఎక్కడ మేము పొరపాటుగా ఎటు ఇటు సరిగ్గా చెప్పకపోతే సమాజం దెబ్బతింటుంది. అందుకని మీకు చెప్పేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. బ్రహ్మచారులకు చెప్పడం వేరు, గృహస్థులకు వేదాంతం బోధించడం వేరు. చాలా జాగ్రత్తగా చెప్పాలి. అందుకని నేను జాగ్రత్తగా ఉండాలి చెప్పేటప్పుడు. అర్థమైందా? ఓకే. సహైవ జ్ఞాత జ్ఞానస్వరూపం స్వస్వరూపం, అదే జ్ఞానస్వరూపం. అవశేషత సాక్షి చైతన్యమే జ్ఞానస్వరూపం, స్వస్వరూపం, నీ స్వరూపం అది. స్వస్వరూపం స్యాత్ తస్య ఆత్మస్వరూపమునకు శూన్యత్వం దుర్ఘటం, ఘటించదు, జరగదు అని అర్థం. దుఃఖేన ఘటనం దుర్ఘటం, అది శూన్యత్వం ఎట్లా అవుతుంది? అన్ని పంచకోశాలు అన్ని పోతే ఇంకేముందండి అన్నాడు. ఉల్లిపాయ అంతా ఒక్కొక్క పొర లాగేస్తే ఇంకేముంటుంది అందులో? అట్లా అనుకుంటావా? అలా కాదు. లాగేసిన వాడు ఒకడు ఉన్నాడు కదా, వాడు ఉంటాడు. ఉల్లిపాయ తీసేసిన మాత్రాన ఒకడు దాన్ని పరిత్యాగం చేసేవాడు ఒకడు ఉంటాడు కదా, వాడు శూన్యం కాదు కదా. శూన్యం దుర్ఘటం, ఈ శూన్యంలోకి వెళ్ళారంటే అదొక టైప్ ఆఫ్ మెంటల్ ట్రామా. ఎందుకంటే మనిషి ఎప్పుడు ఒక ఆలంబనానికి అలవాటు పడి ఉంటాడు. ఆలంబనం అంటే ఆసరా, మధ్యలో కూర్చురా దేనికి అనుకోకుండా అంటే చూడండి కలిసి కూర్చుంటారు ఏమంటే ఎక్కడ గోడ ఉందో చూసుకుంటాడు అనుకోవడానికి. అనుకోకుండా కూర్చోలేదు అసలు మనుషులు, సెంటర్లో కూర్చోలేదు చాలామంది. మనిషి మనస్తత్వం అది, భర్తవో భార్యో తల్లి తండ్రి ఎవరో ఒక ఆసరా కావాలన్న, ఇలా ఆసరా ఆసరా లీనింగ్ అపాన్ సంథింగ్ ఇస్ ద మెంటల్ నేచర్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. దానితోనే మనిషి ఎదిగి 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 ఇప్పుడు ఇక్కడ ఆ లీనింగ్ వదిలిపెట్టమంటుంది శాస్త్రం. ఫిజికల్ లీనింగ్ ఇస్ డిఫరెంట్, ఐ హ్యావ్ టు డిపెండ్ అపాన్ సమ్వన్. నా శారీరక కొన్ని అవసరాలు నేను అలా వాళ్ళ మీద ఆధారపడాలి, కానీ మానసికంగా ఆధారపడాల్సిన పని లేదు. ఇమోషనల్ డిపెండెన్స్ షుడ్ నాట్ బి దేర్, ఇమోషనల్ డిపెండెన్స్ షుడ్ నాట్ బి దేర్. మానసికంగా మెంటల్ వీక్నెస్ ఇట్లాంటివి ఉండకూడదు, కానీ ఆర్థికంగా ఆధారపడాలి, శారీరకంగా ఆధారపడాలి, ఒకళ్ళ మీద ఆధారపడి ఉంటారు, ఇంక్లూడింగ్ జ్ఞాని కూడా సన్యాసి కూడా ఆధారపడవలసి ఉంటుంది. శరీరయాత్రార్పితే న ప్రసిద్ధేర అకర్మణి అన్నాడు కృష్ణ పరమాత్మ. ఒక్కొక్క స్టేట్మెంట్ ఎంత పవర్ఫుల్ అంటే సరిగా అర్థం చేసుకుంటే ఇంకా మనిషి కృష్ణ పరమాత్మ టీచింగ్ అంతా ఇంత కాదది. చాలా జాగ్రత్తగా మనం గ్రహించి పాటించి జీవితంలో యు హ్యావ్ టు బి అన్ ఎగ్జాంపులరీ, యు షుడ్ నాట్ బి అ రాంగ్ ఎగ్జాంపులరీ. ఒక తప్పు ఉదాహరణంగా ఉండకూడదు, ఎందుకంటే శిష్టాచారం అంటారు దాన్ని. చదువుకున్న వాడు తప్పు చేశారంటే చాలా ప్రమాదం అది, అందుకని ధర్మశాస్త్ర జ్ఞానం కూడా కావాలి. ధర్మ అంటే బ్రహ్మ అన్నారు. తర్వాత శ్లోకం 23, అస్తి తావత్ స్వయం నామ వివాదా విషయత్వతః స్వస్మిన్నపి వివాదశ్చేత్ ప్రతివాద్యత్ర కో భవేత్. వివాద అవిషయత్వతః, ఆత్మ అనేది వివాద విషయం కాదు, అవివాద విషయత్వం. ఇక్కడ విషయత్వం అంటే ఆబ్జెక్ట్ అని కాదు అర్థం, ఇట్ ఈజ్ ఎ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ నాన్ ఆర్గ్యుమెంట్. అంటే ఏమిటి, ఆత్మని అందరూ ఒప్పుకుంటారు. అందరూ అంటే ఆత్మ అంటే నేను, ఉనికి ఎరుక, నా ఉనికి ఎరుక అని నేను అనుమానిస్తాను, ఇది వివాదాస్పదమా? అందరికీ సమ్మతమే కదా. ఉనికి ఎరుక నేను ఉన్నాను, నేను ఉన్నాను, ఎగ్జిస్టెన్స్ కాన్షియస్నెస్, ఇది ఎవరికి వివాదాస్పదం అవుతుందా? అసలు ఉందా లేదా, నేను ఉన్నానా లేదా, ఇట్లాంటి సందేహం రాదు కదా. అందరికీ సమ్మతమే కదా. అందరికీ సమ్మతమైనటువంటిది వివాదాస్పదం ఎట్లా అవుతుంది? కనుక అవివాదాస్పద విషయత్వాత్, విషయత్వత పంచమ్యర్థి తసి అంటారు. ఆ కారణం చేత వివాదాస్పదము కాకుండా ఉండడం వలన ఎవరు అంటే స్వయం ఆత్మ, స్వయం అంటే తాను, సెల్ఫ్ అంటారు. ఎస్ఈఎల్ఎఫ్ ఇంగ్లీష్లో క్యాపిటల్ ఎస్ రాయాలి. బ్యాంక్ చెక్కులు రాస్తారు సెల్ఫ్, ఏ సెల్ఫ్, వాచ్యార్థమా లక్ష్యార్థమా? బ్యాంక్ చెక్లో సెల్ఫ్ అని రాస్తాం కదా, అది వాచ్యార్థం సెల్ఫ్, లక్ష్యార్థం సెల్ఫ్, వాచ్యార్థం ప్రైమరీ సెల్ఫ్, లక్ష్యార్థం సెల్ఫ్కి అమ్మ అమ్మ, లక్ష్యార్థ ఆత్మకి చెక్కు ఉండోడి అన్నారు. చెక్కు ఉందనికి చెక్కుతో పని లేదు, లక్ష్యార్థ ఆత్మకి చెక్కుతో ఏం పని, బ్యాంక్ చెక్కుతో. మధ్య మధ్యలో ఇవ్వలేదు కండి అన్నాడు, అప్పుడెప్పుడు చెప్పాలట. ఓకే, అస్తి తావత్, ఇది ఉన్నది, అస్తి తావత్. వివాదాస్పదము కానటువంటి విషయము అందుచేత స్వయం నామ తావత్ అస్తి, స్వయం అని చెప్పబడుచున్నది. స్వయం అంటే సెల్ఫ్, స్వస్వరూపము అది ఉన్నప్పుడు అన్ని మతాల వాళ్ళకి, అన్ని మతాలంటే అన్ని అభిప్రాయాలు ఉన్న వాళ్ళకి, ఎవరికైనా సరే నేనున్నాను నేనున్నాను అనే దాంట్లో ఎవరికి విశిష్టాద్వైతమా అద్వైతమా, మధ్వాచార్య రామానుజాచార్యులే అద్వైతమా శంకరాచార్యులు అని ఉంటాయి అని వీటి అందులో ఏముండవు, అందరికీ సమ్మతమే అంటారు. తమిళంలో అంటారు ఎం మతం సమ్మతమే అన్నాడు. అన్ని మతాలు సమ్మతం అంటే అది వేరండి, ఆ మతాలు వేరు. నేను చెప్పేది ఇక్కడ నేనున్నాను అనే అభిప్రాయము అని అర్థం, అందులో సందేహం లేదు కదా, లేదు. స్వస్మిన్ అపి, తన స్వస్మిన్ అంటే తన విషయమునందు కూడా, స్వస్మిన్ అపి వివాద చేత్, స్వస్మిన్ అప్పుడు తన విషయంలో కూడా వివాదం ఉన్నది అనుకోండి, అంటే వివాదం అంటే ఏమిటి, అనుమానం. చిన్న చెప్తున్నాను కదా, నేనున్నానా లేదా నేనున్నానా లేదా అని వాడికి సందేహం ఉందనుకోండి, వివాద చేత ప్రతివాది అత్ర కో భవేత్. ప్రతివాది అంటే ఎదురు వాదం చేసేవాడు. ఇప్పుడు నేను ఉన్నాను 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 అంటున్నాను, ఇప్పుడు దీంట్లో అభిప్రాయం భేదం లేదు. ఇంకా ప్రతివాదితో ఏం పని, ప్రతివాది అంటే వాదం చేసేవాడు, లేదు 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 అనేవాడు, వాడు ప్రతివాది అవుతాడు. నేను ఉన్నాను ఉన్నాను అని వాదం చేసేవాళ్ళం మనం, ఆస్తికవాదం అంటారు కదా, ఆస్తికవాది నాస్తికవాది అంటారు. వాది అంటే ఏమిటి, వాదించేవాడు, వాదించడం అంటే పోట్లాటం కాదు. నేనున్నాను నేనున్నాను నేనున్నాను, భగవంతుడు ఉన్నాడు, శాస్త్రం ఉన్నది, దేవుడు సృష్టి చేశాడు, ఉన్నాడు ఉన్నాడు అని అంటారు వాళ్ళందరూ వాదులు. ప్రతివాదులు అంటే ఆపోజిట్ అనమాట, లేడు 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 అనేవాడు ప్రతివాది. ఇప్పుడు అందరూ ఉన్నాము ఉన్నాము అంటున్నప్పుడు ఇంకా ప్రతివాదితో పని ఉంది. ప్రతివాది కహ భవేత్, ఎక్కడుంటాడు ప్రతివాది, లేడు కదా, నేను లేను అనేవాడు లేడు కదా, లేదండి ఉన్నాడండి. ఒకవేళ ఉన్నాడండి అనుకో, ఎవరైనా అంటే నేనున్నాను అంటాడు ఒకడు వచ్చి మధ్యలో, అందరికి సమ్మతం ఏనా అంటే అందరూ ఒప్పుకోవడం, నేను ఎందుకు ఒప్పుకోవాలి, నేను కొంచెం సూపర్ స్పెషాలిటీగా విడిగా ఉండాలని చెప్పి వాడు ఎక్కడి నుంచో చేయిస్తాడు, నేను ఒప్పుకోను అంటాడు ప్రతివాది. ఒకవేళ ఉన్నాడే అనుకో, ప్రతివాది ఉంటే నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు, ప్రతివాది కహ భవేత్. ఒకవేళ ఈ శ్వాస్ అంటే తన స్వరూపం మీద తనకు నమ్మకం లేకపోతే, అది లోకంలో ఎవరైనా ఒకవేళ, ఇది లోకం తీరు అందరం ఒప్పుకుంటాను నేనున్నాను నేనున్నాను అంటే సందేహం లేదు. తర్వాత శ్లోకంలో చెప్తున్నారు చూడండి, ప్రతివాది కనుక ఉంటే శ్వాసత్వం తు న కస్మైచిత్, కస్మైచిత్ రోచతే విభ్రమం విభ్రమం వినా అత ఏవ శ్రుతిర్ బాధం బ్రూతే చాసత్వవాదినః చిన్నప్పుడు మన ఇంటికి వాళ్ళని వచ్చి అడుగుతారు, అండ్ ఉప్పు ఉన్నదా అండి అని అడుగుతారు. లేదు అనుకోడు, లేదు ఇంట్లో ఉప్పు సపోజ్. బియ్యం ఉన్నాయా అని అడుగుతారు. ఇటల్లా ఆ రోజుల్లో కొంచెం అప్పు తీసుకెళ్ళడం అలవాటు కదా. ఈరోజు ఎవరు రాదు, ఈ రోజుల్లో మరికటి రోజులు అట్లా వచ్చేవాడు. కరివేపాకు ఉందా, కొత్తిమీర ఉందా అని పక్కవాళ్ళు. ఈ రోజులు ఎవరు తలుపులు కూడా తీరు. ఆ రోజుల్లో వచ్చేవాళ్ళు, వచ్చి బియ్యం ఉన్నాయా అడిగేవాళ్ళు. నిండుకుందమ్మా అని అంటారు. లేదు అనకూడదు. ఉప్పు అడిగితే నిండుకుందమ్మా అంటారు. నిండుగా ఉన్నది. ఏ ఖాళీ అయిందా నిండుకుంటుంది అంటామేంటి? నిండా ఉన్నది అని అనుభవం, లేదు అని అనవాకు. నాస్తి నాస్తి అని అనకూడదు. లేదు లేదు అంటే లేకుండా పోతావు. దీన్ని ఏ పిహెచ్డి చదవాలండి ఈ సంస్కారానికి? అది వృద్ధ వ్యవహార అంటారు. పెద్దల నుంచి వస్తున్నది అది. ఎందుకు అంటామని చెప్పి మనం ఎప్పుడు అడగం. మా అమ్మగారు అంటున్నారు, నేను అంటుంటా నిండుకున్నదండి నిండుకున్నదండి. మా అమ్మ మా అమ్మ అనేవాళ్ళు, నేను అంటుంటాను. ఎప్పుడైనా క్వశ్చన్ చేశామా? మరి ఇప్పుడు పిల్లలు క్వశ్చన్ చేస్తారు, ఏం చెప్తారు? ఏమో రెండో మూసుకో మా అమ్మ అనేది నేను అంటున్నాను అంటాం. అంతేకాని ఎప్పుడైనా ఆలోచించి పిల్లలకి చెప్పామా? ఆ నిండుకున్నది అనే మాట ఎంత సంస్కారవంతమైన మాట అంటే, అది ఆ వ్యక్తి యొక్క మనస్సు నిండుకుండలాంటిది. నిండుకున్నదండి అంటే లేదని చెప్పడం ఇష్టం లేదు. నిండుకున్నది అంటేనే అవతల వాడు లేదు అని అర్థం చేసుకుని వెళ్ళిపోతారు. అంటే లేదు అనటం కూడా అదొక నెగిటివ్. నోట్ల నుంచి ఆ మాట రావడం కూడా ఇష్టం లేదు మన వాళ్ళకి. ఇంత సంస్కారం ఉంటుందన్నమాట, ఇంత సంస్కృతి కల్చర్డ్ సొసైటీ అంటే సనాతన ధర్మం. ఇది వృద్ధ వ్యవహార అంటారు. వృద్ధులు మన ఇళ్లలో వ్యవహరించే తీరు అలా పరంపరగా వస్తూ ఉంటుంది. ఇంట్లో తాతయ్య అమ్మమ్మ ఉంటే వృద్ధ వ్యవహార తెలుస్తుంది. తాతయ్య లేడు అమ్మమ్మ లేదు ఇంట్లో, అప్పుడు ఎలా తెలుస్తుంది? తెలియదు. అర్థమైందా? ఇప్పుడు అప్పుడు ఒకవేళ అన్నాడు అనుకోండి, నేనున్నాను నేనున్నాను అంటున్నాను, అస్థి 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 అని. ఒకడు వచ్చి ప్రతి వాడు నేను లేను నేను లేను అన్నాడు అనుకోండి, అంటే విద్యారాణి గారు చెప్తున్నాను వాడికి పాపం ఏదో విభ్రమం, విభ్రమం ఉండి ఉండాలి. లేకపోతే ఎట్లా అంటే విభ్రమం అంటే ఏదో కొంచెం లూజ్ అని అంటారు. ఇక్కడ ఏదో పాపం మైండ్ సరిగా లేదండి వాడికి. కాస్త డెల్యూటెడ్ పర్సన్, కన్ఫ్యూజ్ అవుతుంటాడు. అంటే అలైన్మెంట్ సరిగా లేదు. ఇక్కడ బ్రెయిన్లో మైండ్ బుద్ధి అలైన్మెంట్ సరిగా లేకపోతే విభ్రమం అంటారు. అది చెప్తున్నారు విభ్రమం వినా. ఆ యొక్క భ్రమ లేకుండా పోతే, వినా లేకపోతే స్వా అసత్వంతో కస్మైచిత్ రోచితే. ఎవరు ఇష్టపడతారు తనను తాను లేకుండా ఉన్నానని చెప్పుకోవడానికి? విభ్రమం ఉంటే చెప్పుకుంటాడు, కానీ వాడి ఏదో కన్ఫ్యూజన్ ఉండాలి, వాడి మెంటల్ లూజ్ ఏదో ఉంటుండాలి. లేకపోతే ఎవరు చాలా ఇష్టపడతాడండి తాను లేనని చెప్పుకోవడానికి? తాను లేనని చెప్పుకోవడానికి ఎవరు ఇష్టపడడు. అందుకనే ట్యూబ్లైట్ దానం చేసేటప్పుడు కూడా ఆ ట్యూబ్లైట్ మీద ఎర్ర పెయింట్తో వాళ్ళ పేరు పెద్ద పేరు రాస్తారు, ఇంటి పేరు కోసం. లైట్ కనపడటం లేదు అవి లేదండి. మా తాత ముత్తాతల నుంచి వస్తున్నదండి ఆచారం, అందరి పేర్లు రాస్తాడు. ఇటువైపు రాస్తాడు అటువైపు, నేను ఒక చోట చూసాట. వెళితే దానం కదండి, దానం ఇస్తే ఇంకా వాళ్ళ పేర్లు ఉంటాయి అందులో. ఫ్యాన్ ఒక్కొక్క రెక్క మీద, ప్రతి రెక్క మీద తిరుగుతూ ఉంటే పేర్లు కనపడుతుంటాయి. ఫ్యాన్ తిరుగుతుంటే మనం మామూలు పైకి చూస్తాం కదా, చూస్తుంటే ఆ పేర్లు దగ్గర దగ్గర చదువుతుండాలి మనం. తిరిగిపోయిన మనం చదువుతాం. నేను పోయినా కూడా కంటే కదండి, పేర్లు అట్లాగే ఉంటాయి కదా. మనిషి చనిపోయినా కూడా తన పేరు ఉండాలని కోరుకుంటాడు, ఉన్నప్పుడు ఎవడన్నా లేడని చెప్పుకుంటాడా? కస్మయిచిత్ రోచతే, ఎవడన్నా ఇష్టపడతాడా? కోపి నా రోచతే అంటే ఎవడు ఇష్టపడ, వాడికి ఏదన్నా కాస్త లూజ్ ఉంటే తప్ప అని చెప్తున్నారు. ఒక్కసారి డైరెక్ట్గా తిట్టేస్తారు. ఏం చేస్తారు మరి ఇట్లాంటి వాడని పెట్టుకొని జనాన్ని? నాస్తికులు లేరండి, దేవుడు లేడు, వేదం లేదు, ఆత్మ లేదు, ఏమీ లేదు, విభ్రమం కాకపోతే ఏమిటి? ఉన్నారుగా ఆంధ్రాలో నాస్తికవాద నాస్తిక సంఘం, పెద్ద సంఘం అది. దానికి ఒక సొసైటీ కూడా కావాలా? ఏమంటారు తిక్కల వాళ్ళ సంఘం అని చెప్పాలి. చిన్నప్పుడు తెలుగులో తిక్కల వాడే అంటారు. తిక్కల వాడంటే ఏమిటి అర్థం అవసరం తిక్క అంటాం. తిక్క అంటే ఏమిటి? మైండ్ లూజ్ అంటారు. పిహెచ్డీలు ఉంటాయి వాళ్ళకి, పిహెచ్డీలు ఉన్న లూజ్ అని అంటారు. ఇంత బాగా తిట్టకండి వాళ్ళని అంటారు. మరి ఏం చేస్తాం? అంత మూర్ఖత, అంత మూర్ఖత, నాస్తికవాదం, మతిహీనుల మాయా జాలం అంటారు. భౌతికవాదం, నాస్తికవాదం, మతిహీనుల మాయా జాలం అంటారు. మతిహీనుల వాడికి తాను మతిహీనుడనని వాడికి తెలియదు. హీ హూ నోస్ నాట్ అండ్ నోస్ నాట్ హీ నోస్ నాట్. వాడికి తెలియదు, వాడికి తెలియదు అని వాడికి తెలియదు. షన్ హిమ్ అన్నారు. ఫూల్ షన్ హిమ్. అందుకనే సొసైటీలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు. అర్థమైంది? అందరి దగ్గరికి పోయి వేదాంతం చెప్పకూడదు, అవసరం లేదు. శృతిర్ బాధం బ్రూతే అసత్వవాదిన. అత ఈ కారణం చేత, ఎందుకంటే వాడికి ఏదైనా భ్రమ ఉంటే తప్ప నేను లేను నేను లేను అన్నాడండి. అందరూ ఉన్నాను ఉండాలని కోరుకుంటారు కానీ ఎవరు ఇష్టపడరు. కానీ వాడికి ఏదైనా భ్రమ ఉండి ఉంటే తప్ప అట్లాంటి ఆలోచన చేయడు. కనుక అత అసత్వవాదిన, లేదు లేదు అని వాదించే వాళ్ళని అసత్వవాదిన. శృతి వేదాంతం అంటే మన శాస్త్రం. శృతి చ బాధం బ్రూతే. బాధం బ్రూతే అంటే బాధనం, అంటే వాళ్ళని నెగెక్ట్ చేయడం అన్నమాట. బాధం బ్రూతే, ఈ అసత్వవాది ఎవడైతే నేను లేడు లేను అంటున్నాడో, శృతి ఏం చెప్తోంది? అసన్నేవ సభవతి అసద్బ్రహ్మేతి వేద చేత్, అస్తి బ్రహ్మేతి చేత్ వేద అని శ్లోకం. తర్వాత శ్లోకం ఏమిటండి ఆ శృతి ఏం చెప్తుంది? వాడి గురించి లేను లేను అనేవాడు లేకుండానే పోతాడు అను. ఎలా అండి అంటే మంత్రం చదువుతాం తర్వాత. అసద్ బ్రహ్మేతి చేద్వేద స్వయమేవ భవేద్ అసత్, అతోస్య మా భూదేత్యత్వం మా భూద్వేద్యత్వం స్వసత్వం స్వసత్వం అభ్యుపేయతాం స్వసత్వం అభ్యుపేయతాం. భాషించేది చదివే శ్లోకం లాగా కాకుండా అసత్ బ్రహ్మ అసత్ ఇది వేద చేద్, ఇది కొటేషన్ తైత్రేయోపనిషత్. అసత్ బ్రహ్మేతి వేద చేత, బ్రహ్మము గనక లేదు అంటే. తైత్రీయోపనిషత్ బ్రహ్మానందవల్లి నాలుగవ మంత్రం, నాలుగు ఆరు, రెండు ఆరు. అసత్ బ్రహ్మ అసన్నేవ సంభవతి అసత్ బ్రహ్మేతి వేద చేత, దాన్నే ఇక్కడ అసద్ బ్రహ్మ అసత్ ఇది వేద చేత. ఎవరైనా బ్రహ్మ, ఇప్పుడు నేను నేను అనేది బ్రహ్మనే కదండి, వాడికి తెలియదు అది. ఆ నేను అనేది వాడి బ్రహ్మ అని తెలియక నేను లేను నేను లేను అంటే బ్రహ్మం లేనులే అర్థం. బ్రహ్మం లేదు లేదు అంటే అలా అని వాడి కనుక తెలుసుకోనుంటే వేద చేయదు. బ్రహ్మ లేదు అని తెలుసుకున్నవాడైతే తెలుసుకునే కదా మాట్లాడతాడు. వాడికి తెలిసింది వాడికి తెలుసు అనుకుంటాడు, వాడికి తెలియదని వాడికి తెలియదు అని వాడికి తెలిసిన వాడు తెలుసు అనుకుంటున్నాడు. వేదచేత్ బ్రహ్మ లేదు అని గనక వాడు గనక అనుకుంటే వేదచేత్ స్వయమేవ అసద్భవి వాడే లేకుండా పోతాడు. స్వయమేవ తానే తనను తానే నిరాకరించుకుంటున్నాడు. యు ఆర్ నెగేటింగ్ యువర్ సెల్ఫ్. దీన్ని ఏమన్నారు శాస్త్రం తెలుసా? సూయిసైడ్ అన్నారు. ఆత్మహనన గుర్తొస్తుందా? ఆత్మహనన తనను తాను చంపుకుంటున్నట్టే కదండి. నేను లేను నేను లేను అంటే తనను తాను నిరాకరించుకుంటున్నాడంటే ఏ బ్రహ్మమా గిరిబ్రహ్మ అంటాడు వాడు. బ్రహ్మమా గిరిబ్రహ్మ నేను అక్కడ ఇక్కడ వాడుతుంది అది ఎగటాడు చేయడం కోసం అక్కడ వాడాలి కదా. బ్రహ్మం లేదు ఏం లేదు, దేవుడు లేడు ఏం లేదు, వేదం లేదు ఏం లేదు, ఎవరు చెప్పాడు ఇవన్నీ, ఆత్మ లేదు ఏం లేదు, ఎవరున్నారు నేనున్నాను, ఏమున్నాడు దేహం, వాడికి దేహమే చర్వాడు, దీని మించి ఏం లేదు వాడికి. ఆత్మ కానీ బ్రహ్మం కానీ శాస్త్రం కానీ దేవుడు కానీ ఇవన్నీ కాకండి బుల్లు స్టోరీస్ అండి, పిట్ట కథలు చెప్పకండి మాకు. మీరంతా మూర్ఖులు, అనవసరంగా డబ్బులు పెట్టి గురుకులానికి పోయి చదువుతున్నారు, వేస్ట్. నా దగ్గరికి రండి చెప్తా, బుక్స్ బుక్స్ రాస్తారు, కంట్రీస్ కంట్రీస్ పోయి లెక్చర్స్ ఇస్తారు, వాళ్ళకి ఫాలో చేస్తుంటారు. విరోచనుడు లేరు ఫాలోయర్స్, రాక్షస వంశంలో వాళ్ళు విరోచనుడు రాక్షస గురు, ఆయన చార్వాక మతాన్ని ప్రచారం చేశాడు. అట్లాగే వీళ్ళు కూడా ఉపనిషత్తు అంటుంది, ఎవరైనా తాను నేను అని చెప్పితే అంటే బ్రహ్మము లేదని చెప్పినట్లే కదా. అప్పుడు అసత్ బ్రహ్మేతి వేద చేత అంటే బ్రహ్మం లేదని కనుక వాడు అన్నాడంటే వాడు లేకుండా పోయినట్లే. ఇంకా వాడు లేనప్పుడు ఇంక వాడితే నేను వాదించేది ఏంటి లేని వాడితో? నెక్స్ట్ లైన్ చూడండి, ఎక్కడ చురక పెట్టాలి అక్కడ వాళ్ళకి చురక వాత అంటారు తెలుగులో అట్లనమాట. చూడండి రెండో లైన్లో, అత అస్య మాభూత్ వేద్యత్వం, అత కనుక అస్య అస్య అంటే జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మకు వేద్యత్వం, వేద్యత్వం అంటే జ్ఞాన విషయత్వము మాభూత్
లేకపోక వేద్యత్వం అంటే
తెలుసుకోవడం, తెలుసుకోవడం అనేది లేకపోగాక అంటే ఏమిటి అక్కడ అర్థం? అత అస్య మా వేద్యత్వం మా భూత్, ఎందుకంటే స్వసత్వం తు అభ్యుపేయతాం, మనం ఊహించాలి అభ్యుపేయటం, స్వసత్వం తన యొక్క ఉనికి అని అర్థం, తన ఉనికి. లేకంటే ఈ వేద్యత్వం లేకపోవుగాక అంటే జ్ఞాన విషయత్వం లేకపోవుగాక అయినప్పటికీ కూడా స్వసత్వం, స్వ అంటే తన యొక్క, సత్వం అంటే ఉంగుట, స్వసత్వంతు తన ఉనికి అయినచో అభ్యుపేయతాం అంగీకరింపబడుగాక. అంటే ఇక్కడ ఆత్మ అని తెలియక పడకపోవచ్చు, కానీ తన యొక్క ఉనికిని కూడా లేదనుకోవడం ఏమిటి అసలు? తన ఉనికి కూడా లేదు, ఆత్మ లేదండి, బ్రహ్మం లేదు ఏం లేదు అన్నాడు. వాడికి తాను బ్రహ్మం అని తెలియదు, ఆత్మ అని తెలియదు, అసత్ అసత్ అన్నాడు అనుకోండి, స్వసత్వం అభ్యుపేయతాం అంగీకరించవచ్చు కదా. ఆ సత్ నేనున్నాను నేను అంటే మనం నేనున్నాను అని అంటున్నాను కాబట్టి వాడు మనం అన్నదానికి నిర్లేడని చెప్పాలి కదా. అందుకని నేను లేదు నేను లేను అంటాడు. నువ్వు లేను లేను అంటే నువ్వు లేకుండా పోయావు, బ్రహ్మన్ అసత్ అయిపోయింది, అసన్నేవస భవతి అంటే ఇంకా నేను వాదించడానికి ప్రతివాది ఎక్కడున్నాడు నాకు, వాడు శూన్యం అయిపోయినాడు కదా, లేడు కదా, ఇంకా హౌ కెన్ ఐ ఆర్గ్యూ విత్ ఎ నాన్ ఎగ్జిస్టెంట్ పర్సన్, అర్థం కాలే. నేను ఆర్గ్యూ చేయాలంటే నేనేమో ఉన్నాను ఉన్నానని వాదిస్తున్నాను, వాడేమో లేడు లేడని వాదిస్తున్నాడు. ఇప్పుడు వాడు ప్రతివాది, నేను వాదిని, నేను ఉన్నాను అని వాదించేవాడిని, వాడు లేడు లేడని వాదించేవాడు. అసలు నిజంగా చెప్తే నెక్స్ట్ శ్లోకంలో చెప్పబోతున్నాను, లేడు అనేవాడితో నేనే వాదిస్తాను, ఏ నాన్ ఎగ్జిస్టెంట్ ఎంటిటీ వాడు, కెన్ ఐ ఆర్గ్యూ విత్ హిమ్? ఉన్నవాడితో ఆర్గ్యూ చేస్తారా, లేని వాడితో ఆర్గ్యూ చేస్తారండి? ఏమిటి కష్టంగా ఉందా? ఉన్నవాడితో ఆర్గ్యూ చేస్తారా, లేని వాడితో ఆర్గ్యూ చేస్తారా? వాడు లేను లేని అంటున్నాడు, ఇంక నేనే ఆర్గ్యూ చేయను. ప్రతివాది ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ హిజ్ ఎగ్జిస్టెన్స్. నేను లేను లేను అన్నప్పుడు నాకు మరి మంచిది, నాకు వాదించే పని లేదు. అదే అంటారు వ్యాసాచార్య వారు కూడా బ్రహ్మసూత్రాలు, శూన్యవాదితో వాదించే పని లేదు, ఎందుకంటే వాడు శూన్యం కనుక. అట్లాగే వీడు అసన్నేవస భవతి అసత్ బ్రహ్మేది వేద చేత్, బ్రహ్మ లేదు లేదంటే ఇక నాకు వాదించే పని లేదు, ఒకటితో నాకు పని తగ్గింది, నాకు ఐఎమ్ ఫ్రీ. ఇంకా నీతో మాట్లాడేది, నేను దేవుడి నమ్మను, దేవుడు లేడు, దేవుడు లేడు అంటే తనను తాను ఆత్మ లేదని, తనను తాను లేనట్లుగానే చెప్పుకుంటున్నట్టే. అందుకని అటువంటి వాడితో మాట్లాడినంత మూర్ఖత మరొకటి గుర్తుపెట్టుకోండి. అది ఫైనల్గా మనకి లెసన్ ఏంటంటే, శాస్త్రాన్ని నమ్మని వాళ్ళతో కానీ, దేవుణ్ణి నమ్మని వాళ్ళతో కానీ, ఆత్మ అనే దాన్ని నమ్మని వాళ్ళని కానీ, బ్రహ్మమనే నమ్మని వాళ్ళతో కానీ, వాళ్ళ గాలి కూడా మనకు సోకకూడదు. మా ఇంట్లోనే ఉన్నారండి, ఎట్లండి మరి అన్నాడు. మరీ కష్టం, బయట ఎక్కడ ఉంటే ఒక్కొక్కసారి ఇంట్లోనే ఉంటారు, ఏం చేయమంటారు అప్పుడు? ఉదాసీనవతి ఆసీన, ఉదాసీనంగా ఉంది. నీ తెలివితేటని చూపించవు అక్కడ, నువ్వు వివేకవంతుడు అయితే మౌనం, షట్ యువర్ మౌత్. మూర్ఖుడితో మాట్లాడినంత మూర్ఖత మరొకటి. అందుకనే వివేకవంతులు, శాస్త్రం చదివిన వాళ్ళెవ్వరూ తమ సమయాన్ని మూర్ఖులతో వృధా చేసుకోరు. అర్థమైందా? వాళ్ళు మాట్లాడి కూడా నిష్ప్రయోజనం, అది అర్థం. అక్కడ మాట్లాడి ప్రయోజనం ఉండదు, ఎందుకు మాట్లాడటం? పాపండి, చెప్పాలండి మన వాడికి, ఏం చెప్పావు? వినేవాడికైతే చెప్పాలి, వినని వాడికి ఏంటి చెప్పేది? వాడు వితండ వాదం చేస్తాడు, జల్పం, వితండ వాదం, సంవాదం కాదు అది. తన వాదాన్ని జయింపజేసుకోవాలని, జయించాలని దానితో తానేదో ఇంటెలిజెంట్ అనుకుంటాడు. బాగా శాస్త్రం చదువుకొని అర్థమైతే ఎదుటి వాడు, తెలుగులో ఒక సామెత ఉంది గుర్తుందా, ఆవరించకుండానే పేగులు లెక్క పెడతాం. చాలా మంది అంటారు వాడు ఆవరిస్తే పేగులు లెక్క పెడతాడు అండి, ఆవరిస్తే పేగులన్నీ కనపడతాయి, ఎముకలు అన్నీ కనపడతాయి కదా, నువ్వు ఆవరించక్కర్లేదు అయినా నేను లెక్క పెడతాను అంటే ఎంత తెలివిగలగా ఉండాలి. అది ఎట్లా వస్తుందంటే శాస్త్రం చదివితేనే వస్తుంది బాగా. అంటే ఎవరినో లోపాలు చూడటం కోసం కాదు. శంకరాచార్య వారు అంత 11 సిస్టమ్స్ ఆఫ్ ఫిలాసఫీని నెగెట్ చేశారంటే ఒక్కరు, ఒక్క ఆయన అద్వైత సిద్ధాంతాన్ని పునఃప్రతిష్టాపన చేశారు అంటే ఎంత కష్టం నిరూహించండి. అక్కడ మన ఇగో అంటూ ఏముండదు, అక్కడ నేను నా పాండిత్యం చెప్పుకోవడానికి కాదు. విషయం అనేది ధర్మశాస్త్రం, బ్రహ్మశాస్త్రం అనేది అంతటి స్ఫటికం లాంటిది, అది ఆ వ్యక్తిని అట్లా పునీతం చేస్తుందండి. ఆ పునీతం చేసిన దాంట్లో ఎటువంటి అహంకారం ఉండదు, మమకారం ఉండదు. ఆ వ్యక్తి ముందు అన్నీ కూడా వీగిపోతాయి, విరిగిపోవడం అంటే మొగ్గులు విరిగిపోయినట్లుగా విరిగిపోతాయి. విరిగిపోవడం అంటే తెలుసు బలహీన పడిపోతాయి. అందుకని వీళ్ళ ముందు ఎవరు మాట్లాడలేరు. నిజమైన శాస్త్రజ్ఞానం ఉన్నవాళ్ళ ముందు ఎవరు మాట్లాడలేరు. వాళ్ళు మాట్లాడరు, అసలు అనవసరంగా ఎక్కువ మాట్లాడరు. విషయం తెలిసిన వాడు ఎవరు మాట్లాడరు. కనుక మూర్ఖులయ్య ముందు మనం ప్రతివాది వాడు నేను లేను అంటే వాడితో నువ్వు ఎందుకు వాదిస్తావు? దేవుడు లేడు ఓ అట్లా సరే నాయన నీ ఇష్టం అని నీకు వదలకుండా రా, వాడితో వాదించు. మన ఇంట్లో వాళ్ళు ఏదో సరే ఏదో బ్యాడ్ ప్రారంభ, ఏదో మహాపాపం చుట్టుకొని ఉన్నది వాడికి, అది వదలడానికి టైం పడుతుంది. ఇంట్లో వాళ్ళైనా సరే, మన పురాణాల్లో చూడండి చాలా ఉన్నాయి అట్లాంటి కథలు. కృష్ణుడంతటి వాడు కళ్ళ ముందు నుంచుంటేనే దుర్యోధనాథులు వాళ్ళందరూ కూడా ఒకటి బుద్ధి మారలేదు ఏమిటంటారు. కనుక ఇదంతా కూడా అంతే. ఓకే, తర్వాత శ్లోకం 26.
కీదృప్తర్హీతి చేత్
పృచ్చేద్. ఈదృప్తా నాస్తి తత్ర హీమ్ తత్స్వరూపం వినిశ్చిను. అంటే ఈ విధంగా, అంటే ఒకటి చూపించి ఈ విధంగా కంపారిజన్ అంటారు, పోల్చడం. ఈ దృక్ తాదృక్ అలాగా ఆ విధంగా అని చూపడం. పరోక్షమైతే తాదృక్, ప్రత్యక్షమైతే ఈ దృక్. ఎట్లా ఉంటుందంటే ఇట్లా ఉంటుందండి, ఎలా ఉంటుంది ఇలా ఉంటుందండి. దగ్గర ఉన్నదైతే, ప్రత్యక్షంగా ఉన్నదైతే ఈ దృక్ అంటాం. ఆత్మ ఎలా ఉంటుంది ఇట్లా ఉంటుందండి ఇలా ఉంటుందండి ఈ దృక్ అండి. ఈ దృశ్య శబ్ద షకారాంత, ఈ దృశ్య శబ్ద ఈ దృక్. తాదృక్ అంటే అట్లా ఉంటుందండి, ఆత్మ అలా ఉంటుందండి అని చెప్పగలవా? ఈ దృక్ కాదు, తాదృక్ కాదు. మరి ఏ దృక్ అన్నాడు? అనీ దృక్ అతాదృక్ అన్నాడు. తర్వాత శ్లోకంలో చెప్తాను. కీదృక్ అంటే ఎలా ఉంటుంది? తర్హి చేత్ పృచ్చేత్. ఆత్మ లేదు లేదన్నవాడు లేకుండా పోతాడు అన్నది, సరే ఉన్నది ఉన్నది అన్నవాడు ఎట్లా ఉన్నదని చెప్తాడండి అన్నాడు. తర్హి దెన్ అప్పుడు ఎట్లి అట్లయితే ఇంకోవాడు ఆత్మ ఉన్నది అనుకోండి, వీడంతా ఉన్నది ఉన్నది అంటున్నాడు. సరే వాడిని వదిలిపెట్టేద్దాం, ఆ ప్రతివాది లేడు వదిలిపెట్టేయండి. వాడు మీరు ఏదో ఉన్నది ఉండదు అంటున్నారు కదా, ఎలా ఉంటుంది చెప్పండి. కీదృక్ తరి అది ఎలా ఉంటుంది? ప్రచేత్. అలా వెనక అడిగితే ఈదృక్త నాస్తి తత్రహీన్ చేత్ ప్లస్ ఈదృక్త చేదిరి దృక్త చదివేటప్పుడు విభజించాలి. ఈదృక్త నాస్తి ఇలా ఉంటుందని చెప్పండి. రామభక్తి సామ్రాజ్యం అనే పాటలో త్యాగజులవారు పాడతారు, రామభక్తి సామ్రాజ్య ఏమానవుల కందెనో మనసా అంట అని నాకు ఒళ్ళు గెలుపరుస్తున్న మాట వింటే, ఇలాగైనే వర్ణింపలేను స్వానుభవేద్యమే అని అంటారు పల్లవిలో. అని పల్లవిలో వస్తుంది, ఇలాగని నేను వర్ణించలేను రామ ఎట్లా ఉంటాడు అడిగితే నేను వర్ణించలేను ఇట్లని అంటాడు. ఇలాగని నేను వర్ణించలేను స్వానుభావేద్యం నీకు నీవే తెలుసుకోవాలన్నాడు. భీముని వాడు అడిగాడు హనుమంతుడిని, హనుమంతుడు పైన కూర్చున్నాడు కదా కపిధ్వజగా. భీముడు అంతా యుద్ధమైన తర్వాత హనుమా మా భారత మహాభారత యుద్ధం ఎట్లా ఉంది కురుక్షేత్ర యుద్ధం అన్నాడు. ఇది యుద్ధమా అన్నాడు హనుమంతుడు. ఇది యుద్ధమా అన్నాడు. ఏమిటి అట్టంటావు, నేను ఇంత కష్టపడి యుద్ధం చేస్తే వాళ్ళందరినీ చంపేశాం అంటే, ఇదంతా రామరావణ యుద్ధంతో ఇదంతా యుద్ధమే కాదన్నాడు. మరి రామరావణ యుద్ధం ఎట్లా ఉంటుందని అడిగాడు భీముడు హనుమంతుడిని. అడిగితే సాగరం సాగరూపమం గగనం గగనాకారం సాగరం సాగరూపమం రామరావణయోర్ యుద్ధం రామరావణయోర్ యువ అన్నాడు. సముద్రంతో ఇదేంటో పోలుస్తారు, సాగరం సాగర ఉపమం దాన్ని దానితోనే పోల్చాలి, ఇంకేదేది లేదు. గగనం గగనాకారం ఆకాశాన్ని దేంతో పోలుస్తాం, గగనాకారం అంటే. అట్లాగే రామరావణ యుద్ధం కూడా ఎలా ఉంది అంటే రామరావణ యుద్ధంలా ఉందండి అన్నాడు. అట్లాగే ఆత్మ ఎట్లా ఉంటుంది, ఆత్మలాగే ఉంటుంది. బ్రహ్మ ఎలా ఉంటాడంటే బ్రహ్మలాగే ఉంటాడు. ఇదేమిటండి బ్రహ్మ ఇలా ఉంటాడని అలా ఉంటాడని ఏదో చెప్పచ్చు, ఇలా అలా లేదు, రెండు బ్రహ్మలు లేదే, రెండో ఆత్మ లేదే చెప్పడానికి అది ఇక్కడ భాష. అర్థమైందా, బాగుందా? నీ దృక్ తా దృక్. తర్వాత శ్లోకంలో చెప్తారు ఏంటి, ఎత్ ఈ దృక్ అత తా దృక్ చ తత్ స్వరూపం వినిచ్చును. ఏదైతే ఎత్ అనీదృక్ నా ఈదృక్ అనీదృక్, ఈ విధంగా లేదు, ఏదైతే ఈ విధంగా లేదో అది ఆత్మ, ఏ విధంగా ఏదైతే ఆ విధంగా లేదో అది ఆత్మ అన్నాడు కేనోపనిషత్తులలాగా. నా ఈదృక్ అనీదృక్ నా తాదృక్ అతాదృక్, అది రెండో లైన్లో చెప్పారు. ఏది ఈ విధంగా లేదో అది ఆత్మ, ఏది ఆ విధంగా లేదో అది ఆత్మ. పజిల్ ఆలోచించండి, రేపు చూస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో.